ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం, వాటి వల్ల లాభాల గురించి ఈరోజు మన చేను కబుర్ల రేడియో కార్యక్రమంలో తెలుసుకుందాం.
నమస్తే మేడం గారు.
నమస్తే లక్ష్మమ్మ. నమస్తే భారతమ్మ. ఏంటి సంగతులు?
రైజోబియం ఎరువులు హెక్టారుకు ఎంత నత్రజనిని అందిస్తాయి మేడం గారు?
లక్ష్మమ్మ, రైజోబియం జీవన ఎరువులు హెక్టార్కు 30 నుండి 50 కిలోగ్రాముల నత్రజనిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
మరి మేడం గారు, ఈ రైజోబియం ఎరువులను ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు?
రైజోబియం ను పప్పుజాటి పంటలైన కంది, పెసర, మినుము, అలసంద, పటాని మరియు నూనె గింజలైన వేరుశెనగ, సోయా చిక్కుడులకు కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా గడ్డి జాతికి చెందిన బర్సీం, లూసన్ వంటి పశుగ్రాస పంటలలోనూ వాడవచ్చు.
నమస్తే మేడం గారు.
నమస్తే శోభ.
మేడం, మరి వాణిజ్య పంటలకు ఏ జీవన ఎరువులు వాడమంటారు?
శోభ, వాణిజ్య పంటలకు ఎస్టోబాక్టర్ అనే జీవన ఎరువును నత్రజనిని సమకూర్చడానికి వాడాలి. ఈ ఎస్టోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తూ మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోనులను స్రవిస్తాయి. ఇవి వేరు పెరుగుదలకు తోడ్పడతాయి. మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
మరి మేడం గారు, చెరుకు పంటకు ఏ జీవన ఎరువును సిఫార్లు చేయమంటారు?
భారతమ్మ, ఎస్టోబాక్టర్ అనే జీవన ఎరువు ప్రత్యేకంగా చెరుకు మరియు షుగర్ బీట్ వాటికి ఉపయోగపడుతుంది. ఇది నత్రజనిని స్థిరీకరిస్తూ IAA అనబడే హార్మోన్ ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
మరి మేడం గారు, వరికి ఏ జీవన ఎరువును ఉపయోగించుకోవాలి?
నీలియాకు పచ్చనాచు అనేది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు. దీనిని 3 నుండి 4 పంట కాలాలకు వరుసగా పొలంలో నాటుకోవాలి. తర్వాత నుండి వాడవలసిన అవసరం లేదు.
మేడం, మరి ఈ జీవన ఎరువులను ఎలా వాడాలి?
ఇదిగో చెబుతాను లక్ష్మమ్మ. 1 ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల కాలంలో 4 నుండి 6 కిలోల జీవన ఎరువును 40 నుండి 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15-20 రోజులలో నాచు మందంగా చాపలా పేరుకుపోతుంది. తర్వాత నీరు తీసివేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేయాలి. ఈ నాచు సేంద్రీయ పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది.
మరి మేడం గారు, అజొల్లా అనే జీవన ఎరువును ఏ పంటకు వాడుకోవాలి? మరి అది ఎలా వాడుకోవాలో చెప్పండి మేడం.
ఇది కూడా వరిలో వాడుకోవచ్చు భారతమ్మ. ఈ అజొల్లా నీటిపై తేలియాడే ఫెర్న్ జాతి మొక్క. దీనిని వరి నాటిన వారం రోజుల తర్వాత 200 కిలోలు 1 ఎకరంలో వెదజల్లి 15-20 రోజుల నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీరును తీసివేయడంతో 3-4 రోజులలో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందిస్తాయి. అవకాశమున్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నటంతో దీని ఉపయోగం మరింత బాగా ఉంటుంది. అంతేగాక చిన్న చిన్న తొట్టెలలో పెంచిన అజొల్లాను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాలో కలపడం వల్ల పశువులలో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
భాస్వరం కరిగించి మొక్కలకు అందించేవి ఏవి మేడం గారు? వాటిని ఏ పంటలకు ఎంత వాడుకోవాలి?
భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు నేలలో వేయటం ద్వారా నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. ఇవి సూక్ష్మ పోషకాలతో కలిసి ఉన్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి. శోభమ్మ, వీటిని అన్ని రకాల పంటలలో వాడి లాభాలను పొందవచ్చు. ఈ ఎరువులు వాడటం వల్ల 25 కిలోల భాస్వరం ప్రతి హెక్టారుకు అందించవచ్చు.
మైకోరైజా శిలీంద్రం అని కూడా ఉందంటగా మేడం గారు, మరి వాటి ఉపయోగాలు ఒకసారి చెబుతారా?
అయ్యో, ఎందుకు చెప్పను భారతమ్మ. ఇది భాస్వరాన్ని అందజేస్తూ జింకు, బోరాన్, ఐరన్లను మొక్కలకు అందిస్తాయి. ఇవి ఎక్కువ ఉష్ణోగ్రత, దీర్ఘకాలిక నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో కూడా మొక్కల యొక్క ఎదుగుదల తగ్గిపోకుండా తట్టుకొని ఉండేటట్లు చేయగల సామర్థ్యం కలవి.
మరి ఈ శిలీంద్రాన్ని ఎలా వాడమంటారు మేడం?
ఈ శిలీంద్రాల మిశ్రమాన్ని విత్తనాలకు పొరగా పట్టించి ఆడబెట్టి విత్తుకోవాలి, లేదా పీట్ తో కలిపి ఉండలుగా చేసి విత్తనాన్ని కూడా అందులో ఉంచి విత్తుకోవాలి.
మరి వీటిని నేరుగా మట్టిలో వేయవచ్చా? వేయడానికి వీలైతే ఏ విధంగా వేయాలి?
2 కిలోల శిలీంద్రాన్ని 200 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువుతో కలిపి విత్తుకునే ముందు పొలంలో చల్లుకోవాలి, లేదా నాటిన తరువాత బోదెలలో వేసుకోవాలి. శిలీంద్రాన్ని వేసేటప్పుడు భూమిలో తేమ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా 15 కిలోల మైకోరైజా శిలీంద్ర మిశ్రమం 1 హెక్టారు పొలానికి అవసరం అవుతుంది.
పొటాషియం ను అందించే సూక్ష్మజీవులు ఏవి, అవి ఎలా అందిస్తాయి మేడం, కొంచెం చెప్తారా?
పొటాషియం మొబిలైజింగ్ సూక్ష్మజీవులు అని అంటారు. వీటిని వాడటం వల్ల నేలలో కరగనటువంటి కరగలేని పొటాషియం కరిగిపోయి మొక్కల వేర్లకు అందుతాయి. ఈ ప్రక్రియ ఆ సూక్ష్మజీవుల విడుదల చేసే రసాయనాలు, ఎంజైమ్ల వలన జరుగుతుంది. వీటిని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు.
జింకును కరిగించే సూక్ష్మజీవుల గురించి చెప్పండి మేడం.
ఈ రకమైన జీవన ఎరువులు వాడటం వల్ల నేలలో ఉండి మొక్కలకు లభ్యం కాని జింక్ మూలకాలు మొక్కలకు అందుతాయి. ఈ బ్యాక్టీరియాను, జింక్ ను కరిగించే క్రియాశీలత కలదు. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు.
మరి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువుల గురించి చెప్పండి మేడం.
ఈ జీవన ఎరువులు మొక్కల యొక్క వ్యర్థ పదార్థాలు కుల్లింప చేయుటకు వాడుతారు.
వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బ్యాక్టీరియా గురించి విన్నాము, మరి వాటి లాభాలు చెప్పండి మేడం.
ఆ బ్యాక్టీరియాను PGPR అని అంటారు. దాని ప్రత్యేకత పనితీరుతో మొక్కలకు అవసరమైన నత్రజనని, భాస్వరం, జింక్, పొటాషియం, పోషక మూలకాలను కరిగించి వేళ్లకు అందించే సామర్థ్యం కలవి. అంతేకాకుండా మొక్కలు ఏపుగా పెరగడానికి కావాల్సిన హార్మోన్లను స్రవించి వేరు మరియు మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది పరోక్షంగా హైడ్రోజన్ సైనైడ్, సైడరోఫోర్స్ లను ఉత్పత్తి చేస్తూ నేలలో నివసిస్తూ వేరు నాశించే శిలీంద్రాలను నశింపచేస్తాయి. కొన్ని PGPR సూక్ష్మజీవులు యాంటీబయోటిక్స్ ను స్రవించి వ్యాధికారక శిలీంద్రాలను నశింపచేస్తాయి. ప్రయోజనకారక సూక్ష్మజీవులు మొక్కలతో వాటి సహజీవనాన్ని ప్రోత్సహించడం, తెగులుకారక జీవులు విడుదల చేసే విష పదార్థాల తయారీని అడ్డుకోవడం వంటి అనేక రకాల క్రియా విధానాల ద్వారా మొక్క పెరుగుదలకు దోహదపడతాయి.
విత్తన శుద్ధి ద్వారా ఏ ఏ పంటలకు జీవన ఎరువులు వేయవచ్చు, వాటిని ఎలా విత్తుకోవాలి మేడం?
వరి విత్తనాలు, గోధుమ, జొన్న, మొక్కజొన్న, మిరప, మునగింజలైన వేరుశనగ, కుసుమ, ప్రొద్దు తిరుగుడు, పప్పు దినుసులైన అలసంద, పెసర, మినుము, సోయా చిక్కుడు వంటివి జీవన ఎరువులను విత్తన శుద్ధి ద్వారా భూమిలో వేయవచ్చును. 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ ను 10 కిలోల విత్తనాలకు పట్టించుకోవాలి. విత్తనానికి పట్టించిన తరువాత 1 గంట నీడలో ఆడబెట్టి విత్తుకోవాలి.
మరి విత్తన శుద్ధి ద్వారా వేసే జీవన ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి?
1 ఎకరానికి సరిపడా విత్తనాన్ని తీసుకుని కుప్పగా చేసుకోవాలి. 1 ప్యాకెట్ జీవన ఎరువును బెల్లం ద్రావణంలో లేదా గంజితో కలపాలి. కలిపిన ద్రావమును కుప్పగా వేసిన విత్తనాలపై చిలకరించవలెను. చిలకరించిన తర్వాత బాగా చేతులతో కలిపి విత్తనం పైన పొరలా ఏర్పడేలాగా చేయాలి.
నారుమడి పంటలలో జీవన ఎరువులను ఎలా వాడాలి మరియు ఏ పంటలలో వాడుకోవాలి మేడం?
నారుమడి పంటలైన వరి, పొగాకు, టమాటా, మిరప, ఉల్లి, క్యాబేజీ, కాలీఫ్లవర్లో వాడుకోవాలి. దీనికి వాడే పద్ధతి ఏమిటంటే, ఒక కిలో జీవన ఎరువు ప్యాకెట్ ను తీసుకొని 10-15 లీటర్ల నీటితో బాగా కలుపుకోవాలి. ఒక ఎకరాకు అవసరమైన నారును తీసుకొని కట్టలుగా కట్టుకోవాలి. నారుని మునిగేలా 15-30 నిమిషాల జీవన ఎరువుల ద్రావణ మిశ్రమంలో ఉంచాలి. 1:10 నిష్పత్తి ప్రకారం ఈ మిశ్రమం ప్యాకెట్ 10 లీటర్ల నీటిలో వేసుకోవాలి. కూరగాయ పంటలైన మిరప, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలలో ఒక ప్యాకెట్ 0.1 హెక్టార్ కు సరిపోతుంది.
జీవన ఎరువులను భూమిలో ఎలా చల్లమంటారు మేడం?
ఈ పద్ధతి పంటని బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతుంది శోభా. తక్కువ కాల సమయం పంటలలో 1 లేదా 1.5 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి 1 ఎకరం పొలానికి వాడుకోవాలి. ఎక్కువ కాల పంటలకు 2-3 కిలోల ప్యాకెట్ జీవన ఎరువును 80-120 కిలోల ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని విత్తుకునే సమయంలో లేదా పంట నాటిన తర్వాత నేలలో వేసి నీటి తడి ఇచ్చుకోవచ్చు, లేదా దుక్కిలో వేసుకోవచ్చు, లేదా ముందుగా పొలంలో చల్లుకోవచ్చు.
ఇప్పుడు మనం వివిధ రకాల జీవన ఎరువులను ఉపయోగించే పద్ధతుల గురించి తెలుసుకుందాం.
రైజోబియం ఏ పంటలకు వాడాలి మేడం?
దీనిని అన్ని రకాల పప్పు జాతి పంటలు మరియు కొన్ని నూనె జాతి పంటలలో వాడుకోవచ్చు. దీనిని ఉపయోగించే విధానం విత్తన శుద్ధి, నీళ్లలో వేసుకోవడం.
మేడం గారు, ఎజోస్పైరిల్లం ఏ పంటలకు ఉపయోగించాలి?
జొన్న, మొక్కజొన్న, వరి, గోధుమ, తృణధాన్యాలు, గడ్డి జాతి మొక్కలు, పత్తి, మిరప, చెరుకు, అరటి, పసుపు, ద్రాక్ష మరియు అన్ని రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలు వాడుకోవచ్చు.
మరి అజిటోబాక్టీరియాని ఏ పంటలకు వాడవచ్చు?
వరి, పత్తి, చెరుకు, జొన్నలు, మొక్కజొన్న, పూల తోటలు, అన్ని రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలలో వేసుకోవచ్చు. విత్తన శుద్ధి, నారు ముంచడం, నీళ్లలో వేసుకోవడం ద్వారా ఉపయోగించవచ్చు.
ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా దేనికి వాడాలి మేడం?
దీనిని అన్ని రకాల పంటలకు వాడవచ్చు లక్ష్మమ్మ. విత్తన శుద్ధి, నీరు ముంచడం, నేలలో వేసుకోవడం వంటి పద్ధతులతో ఉపయోగించుకోవచ్చు.
మేడం, మరి మైకోరైజా, శిలీంద్రం, పొటాషియం, జింకుని ఏ పంటలకి ఎలా వాడాలి?
శోభ, వీటిని అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఇవి విత్తన శుద్ధి, నేలలో వేసుకోవడంతో ఉపయోగించుకోవాలి.
విన్నారుగా రైతన్నలు, మరి ఒక్కసారి జీవన ఎరువులను వాడుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మంచి నాణ్యత గల జీవన ఎరువుల ప్యాకెట్ లేదా బాటిళ్లను కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం. జీవన ఎరువుల ప్యాకెట్ను కొనేటప్పుడు మనం BIS లేదా ISI మార్కుని కలిగి ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. వాటి తయారు తేదీని లేదా గడువు తేదీని గమనించి కాలపరిమితిని చూసి కొనాలి. కాలపరిమితి అయిపోయిన జీవన ఎరువులను వాడడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. రైజోబియం జీవన ఎరువులను కేవలం పప్పు జాతి పంటలైన పప్పు దినుసులకే గాక నూనె గింజల పంటలాల్లో వాటి ప్రత్యేకతను బట్టి వాడుకోవాలి. అజిటోబాక్టీరియా, అజోస్పైరల్లం జీవన ఎరువులను చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలాల్లో వాడి వాడి లాభాలను పొందవచ్చును. భాస్వరం, పొటాషియం, జింక్ వంటి జీవన ఎరువులను అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. జీవన ఎరువులను వాడేటప్పుడు నేలల్లో తగిన తేమ శాతం ఉండేటట్లు జాగ్రత్త పడాలి. పొలంలో జీవన ఎరువులు వాడిన తర్వాత 1 వారం రోజుల్లో రసాయనానికి ఎరువులు వాడేయవచ్చు. ఉదయం లేదా సాయంత్రం నీడ ఉన్న సమయాలలో జీవన ఎరువులు వాడటం మంచిది. జీవన ఎరువులు వాడేటప్పుడు లేదా మొదటిసారి మనం ఉపయోగిస్తున్నట్టయితే సంబంధిత శాస్త్రవేత్తలను గాను, వ్యవసాయ అధికారులను గాను సంప్రదించి వారి సలహాల మేరకు వాడుకోవడం మంచిది. జీవన ఎరువులలో విత్తన శుద్ధి చేసేటప్పుడు శిలీంద్ర నాశిని, తర్వాత పురుగు మందును, ఆ తర్వాత మాత్రమే జీవన ఎరువులను పట్టించాలి. నీడలో 1 గంట ఆరబెట్టిన తర్వాత మాత్రమే విత్తనం విత్తుకోవాలి.
విన్నారుగా రైతన్నలు, జీవన ఎరువులు వాడకం, వాటి లాభాలు, మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పొలాలలో కూడా జీవన ఎరువులను వాడండి. వాడి మంచి దిగుబడులను పొందండి.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక.
కబుర్లు.
నమస్కారం అమ్మా.
నమస్తే అమ్మా, ఏం కావాలే?
అమ్మా, నా పేరు మల్లమ్మ, నా కొడుకు పేరు శ్యామ్, తనని బడిలో చేర్పించడానికి వచ్చిన.
సరే మల్లమ్మ, మరి శ్యామ్ ని ఏ తరగతిలో చేర్చడానికి వచ్చినావు?
అమ్మా, మా శ్యామ్ ని బడిలో చేర్పించడం ఇదే మొదటి సంవత్సరం.
అవునా, అయితే బాబు పేరు, పుట్టిన తేదీ గవన్నీ చెప్పి శ్యామ్ జనన నమోదు పత్రం ఇయ్యండి.
అమ్మా, గీ జనన నమోదు పత్రం ఏంది?
గదేంది మల్లమ్మ, జనన నమోదు పత్రం అంటే ఏందో తెల్వదా?
తెల్వదమ్మా, అసలేందో దీని గురించి జర చెప్పరాదు.
గీ జనన నమోదు పత్రం అంటే అబ్బాయి లేక అమ్మాయి పుట్టినాక దవాఖానలో డాక్టర్ గారు బిడ్డ పుట్టిన సమయం, తేదీ, సంవత్సరం, తల్లిదండ్రుల పేరు ఇవన్నీ కలిపి పత్రం నింపిస్తారు.
ఆ డాక్టరు నింపించిన పత్రం తీసుకుపోయి ఈ సేవా కేంద్రాలు ఉంటాయి కదా, ఈ సేవా కేంద్రంలో ఇయ్యి. అక్కడ వాళ్ళు ఈ వివరాలన్నీ నమోదు చేసుకుని దీన్ని సర్కార్కు పంపిస్తారు. నిన్న ఒక వారం రోజుల తర్వాత రమ్మని పిలుస్తారు. వారం రోజుల తర్వాత వెళ్ళి తీసుకొని జిరాక్స్ సెంటర్లు ఉంటాయి కదా, అక్కడ పోయి ఒక 5 కాపీలు జిరాక్స్ తీసుకుని, నకలు పత్రాలు అంటారు దీన్ని, తీసుకుని నీ దగ్గర పెట్టుకో. అసలు దాన్ని భద్రంగా దాచుకో.
ఆహా, గట్లయితే ఈ పత్రంతో ఏం ఉపయోగం అమ్మా?
జనన నమోదు పత్రం అనేది అబ్బాయి లేక అమ్మాయి కి ఒక గుర్తింపు పత్రం. దీన్ని జనాభా లెక్కలలో ఉపయోగిస్తారు.
అవునా అమ్మా, నాకు దీని గురించి ఏం తెలియదు.
ఈ జనన నమోదు పత్రం అనేది లేని ఏ బల్లో చేర్చుకోరు. దీన్ని ప్రభుత్వం ఎప్పుడో జారీ చేసింది.
అవునా అమ్మా, మరి దీని గురించి మాకెవ్వరూ చెప్పలేదమ్మా.
అందుకే మల్లమ్మ చదువుకోవడం చాలా అవసరం.
ఈ విషయం మా ఊర్లో అందరికి చెప్తా, ఇంకా దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అందరికి చెప్తా. ఇంకా ఏమేం కావాలమ్మా?
మన ప్రభుత్వం వారు ఆధార్ కార్డు కూడా తీసుకోమని చెప్పింది.
ఈ ఆధార్ కార్డు ఏందమ్మా మళ్ళా?
ఇది కూడా మనిషికి ఒక గుర్తింపు పత్రం.
అమ్మా, మరి ఈ జనన నమోదు పత్రం కూడా గుర్తింపు పత్రమే కదా, మళ్ళీ ఈ ఆధార్ కార్డు ఎందుకు?
లేదు మల్లమ్మ, ఇది కూడా అవసరమే. ఎందుకంటే ఇది నువ్వు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా నిన్ను గుర్తించొచ్చు. ఈ ఆధార్ కార్డుకి 12 అంకెలు గల సంఖ్య ఉంటది.
దీంతో మనకేంటమ్మా ఉపయోగం?
ఇది బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి, ఓటేయడానికి, ఓటు హక్కులు రావడానికి ఉపయోగపడుతుంది.
గట్లనా అమ్మా, మరి ఈ ఆధార్ కార్డు కోసం ఏమేం కావాలి?
వేలిముద్ర, మన కంటిని కంప్యూటర్ దగ్గరలో ఉంచి స్కాన్ చేస్తారు. ఇంకా ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, ఫోటో, నీ పేరు కావాలి.
గట్లనా అమ్మా, మరి ఇది ఎక్కడిస్తారు, ఇంకా ఎప్పుడిస్తారు?
ఆధార్ కార్డుని మన ఊళ్ళో మీ సేవా కేంద్రాలు, ఆధార్ కార్డు నమోదు చేసే కేంద్రాలలో ఇస్తారు. మన ఊరికి ప్రభుత్వం వారి చేత కొంతమంది ఉద్యోగులను నియమించారు. వాళ్ళొచ్చి వివరాలను సేకరించి ఆధార్ కార్డు మనకిస్తారు.
సరే అమ్మా, మరి ఇది ఏ వయసు వాళ్ళకి ఇస్తారు?
5 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఎవరికైనా ఇది అవసరం.
అమ్మా, రాబోయే కాలంలో ఇంకా ఏమైనా నమోదు పత్రాలు కావాలనా?
తీసుకోవాలి మల్లమ్మ, అన్నట్టు అడగడం మర్చినా నీకు ఓటర్ కార్డు ఉన్నదా?
లేదమ్మా. అదేంది?
దీనికి 18 సంవత్సరాల వయసు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అర్హత కలిగి ఉంటారు. దీన్ని ఎలా తీసుకోవాలనో తెలుసా?
తెలీదమ్మా, ఎలా తీసుకోవాలనో జరంత చెప్పరాదుండ్రి.
మల్లమ్మ, ఈ ఓటర్ కార్డు కొరకు ఓ పత్రం ఇస్తారు. దీన్ని ఫామ్ 16 అంటారు. మీ సేవ ఇంకా ఊళ్ళల్లో BLO కార్యాలయంలో ఇస్తారు.
ఓ, గట్లనా.
ఇంతేకాకుండా దీనికి జనన నమోదు పత్రం, 10వ తరగతి మార్కుల పత్రం లేక రేషన్ కార్డు కావాలి. ఫోటో, చిరునామా ద్వారా ఇది నమోదు చేసుకోవాలి. ఇది మనం నమోదు చేసుకున్నాక 20 రోజులకు వస్తుంది. దీన్ని ఇలా కాకుండా కంప్యూటర్ ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు మల్లమ్మ. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడికి సామాన్య హక్కు.
సరే అమ్మా, మేము కూడా ఓటర్ కార్డు తీసుకుంటాం.
మల్లమ్మ, ఇలాంటివి ఇంకా ఉన్నాయి. వీటిలో వివాహ ధృవీకరణ పత్రం ఒకటి.
గట్లనా అమ్మా, మరి గదెట్లా తీసుకోవాలి?
మల్లమ్మ, గా అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు శుభలేఖ, పెండ్లు జరిగినట్లు ఫోటో, పేరు, చిరునామా, వధూవరుల సంతకం తీసుకుని రిజిస్టర్ కార్యాలయంలో పత్రం ఇయ్యాలి.
అవునా అమ్మా?
వధూవరులకు వివాహం జరిగినట్లు 3 మనుషులు సాక్షులుగా సంతకాలు చేసి పేరు, వారి చిరునామా జతపరచాలి. గిట్లా చేసిన వారం రోజులకి ఈ పత్రం మనకొస్తుంది.
సరే అమ్మా, మరి దీని వల్ల ఏం ఉపయోగం?
ఎక్కడికి పోయినా వధూవరులిద్దరూ భార్యాభర్తలుగా గుర్తించబడతారు. భార్యాభర్తల్లో ఎవరైనా ఇంకొకరిని మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకుండా సాక్షీకరంగా ఈ పత్రాన్ని ఉపయోగిస్తారు.
సరే అమ్మా, మంచిది.
చివరక తీసుకోవాల్సిన వాటిల్లో ముఖ్యమైనది ఇంకొకటి ఉన్నది.
గట్లనా? గదేందమ్మా?
ఎవరైనా చనిపోయిన తర్వాత మరణ ధృవీకరణ పత్రం తీసుకోవడం చాలా అవసరం.
చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఈ పత్రాలు ఇస్తారా?
అవును మల్లమ్మ, ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి పింఛనిస్తారు. దానికోసం ఈ పత్రం చాలా ఉపయోగపడుతుంది.
గిదెట్లా నమోదు చేసుకోవాలమ్మా?
మళ్ళమ్మా, దీనికోసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక పత్రం ఇస్తారు. గందులో చనిపోయిన వాళ్ళకి వ్యక్తి పేరు, వయసు, చిరునామా, మరణించిన తేదీ నింపి ఎంఆర్ఓ ఆఫీసులు ఇయ్యాలి. గిట్లిచ్చిన 15 రోజులకి ఆ వ్యక్తి మరణించినట్లు ధృవీకరణ పత్రం మనకిస్తారు.
సరే అమ్మా, వెళ్ళొత్తా. ఆడాగా పంతులమ్మ నాకు సాన ముచ్చట్లు చెప్పింది. ఆ పంతులమ్మ నాకు జనన నమోదు పత్రం, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, వివాహ నమోదు పత్రం ఇలా పౌరులకు అవసరమయ్యే చాలా పత్రాల గురించి చెప్పింది. ఇవి ప్రతి ఒక్కరికి అవసరమంట, అందరూ తీసుకోవాలన్నట.
అబ్బాబ్బాబ్బా, వేసవికాలం వచ్చేస్తుంది. ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు ఎలా వచ్చానో ఏంటో. నాకే ఇలా ఉంటే మరి ఊళ్ళలో మన రైతన్న సంగతి ఏంటో కదా. ఇలా నేను ఆలోచించి మనందరి కోసం మన స్టూడియోకి వేసవిలో వడదెబ్బను ఎదుర్కోవడానికి తగిన చర్యలు చెప్పడానికి న్యూట్రిషనిస్ట్ కుమారి ఇందుగాను ఆహ్వానించాము. మరి చకచక వారిని అడిగి మన సందేహాలన్నీ తెలుసుకుందామా? నమస్తే ఇందు గారు.
నమస్తే అండి.
మేడం, వేసవికాలం వచ్చింది, అందరూ బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు వడదెబ్బ తగులుతుందని. అసలు వడదెబ్బ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీన్ని నివారించాలంటే ఏం చర్యలు తీసుకోవాలో కాస్త చెప్తారా?
తప్పకుండా చెప్తానండి. వడదెబ్బ గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయండి, కానీ అవన్నీ నిజం కాదు. వడదెబ్బ అంటే మన శరీరంలో నీరు తగ్గి వెడి నియంత్రణ శక్తి అంటే వెడిని తట్టుకునే శక్తి కోల్పోయినప్పుడు వడదెబ్బ వస్తుంది.
మరి దీనికి ముఖ్య కారణం ఏమంటారు?
మనం వేసవిలో ముఖ్యంగా ఎండలో నీరు తాగకుండా ఎక్కువసేపు పని చేయడం వల్ల వస్తుంది. అప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గి వేడి పెరుగుతుంది. దీనితో శరీరంలో కణాలు చచ్చిపోవడం మొదలవుతుంది. దాని వలన వడదెబ్బ వస్తుంది.
అలాగా అండి, దీనికి ఎక్కువగా ఏ వయసు వారు గురవుతుంటారు?
ఎక్కువగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు. ఇంకా చిన్నపిల్లల గురించి తెలిసిందే కదండి, ఎండలో ఆడుకోకుండా ఉండలేరు. ఇంకా గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు దీనికి ఎక్కువ గురవుతారు. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా ఎక్కువగా దీన్ని బారిన పడతారు.
ఈ వడదెబ్బకు గురైన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయంటారు?
వడదెబ్బకు గురైన వారి ఉష్ణోగ్రత శాతం 102 నుండి 104 డిగ్రీల ఫారెన్హైట్ ఉంటుందండి. వారి చర్మం పాలిపోవడం, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. కండరాల బలహీనత ఉంటుంది. ఇంకా తలనొప్పి, వికారం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. వారికి అధిక ఆయాసం కూడా వస్తుంది. ముఖ్యంగా వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తరువాత కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది. రక్తపోటు కూడా తగ్గుతుందండి.
అలాగా అండి, మరి వడదెబ్బ గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం కదండి, మరి ఇంటి దగ్గరే వారికి ప్రాథమిక చికిత్స చేయడం ఎలాగో చెప్తారా?
ప్రాథమిక చికిత్స అంటే అండి, మొట్టమొదట వడదెబ్బకు గురైన వారిని ఎండలో నుండి నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. వారి శరీరాన్ని చల్లటి నీటితో తుడవాలి. ఏదైనా గుడ్డను తడిపి దానిపై వారిని పడుకోబెట్టడం వల్ల వాళ్ళ శరీరంలో వేడిని తగ్గించవచ్చు. ఒకవేళ వాళ్ళకి శ్వాస అందనట్లయితే ఇతరుల నోటి ద్వారా శ్వాసను అందచేయాలి. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు మనం తడిగుడ్డతో తుడుస్తాము కదా, అలానే వీరి శరీరాన్ని కూడా ఒకసారి తడిగుడ్డతో తుడుస్తుంటే అలా మంచిదండి.
మరి వడదెబ్బకు గురైన వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
వడదెబ్బకు గురైన వారి ఒంట్లో నుంచి చెమట రూపంలో నీటిని కోల్పోతారు కదా, వారిని సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు 2 కలిపి తాగిపించాలి. దీనివల్ల శరీరంలో తగ్గిన లవణాలు సాధారణ స్థితికి తేవచ్చండి.
మేడం, వేసవికాలం అంటే వెంటనే గుర్తొచ్చేది అతిశీతల పానీయాలు. పెద్దలు, పిల్లలు అందరూ తీసుకుంటా అంటారు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
లేదండి, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, వేడిని తగ్గించి ఒంటిని చల్లబరిచే పుదీనా రసం కానీ, లస్సీ కానీ, కొత్తిమీర రసం కానీ తీసుకోవడం మంచిది. దీంతో లవణాలతో పాటు కొన్ని పోషకాలు కూడా అందించగలుగుతాము. ఇంకా మన ఇంట్లో చిరుధాన్యాలతో చేసిన రాగి అంబలి కానీ, జావ కానీ, ఏవైతే త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఉంటే అవే తినిపించాలి. ఇలా చేయడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
ఓకే మ్యామ్, ఇప్పటి వరకు వడదెబ్బకు గురైతే ఏం చేయాలో చెప్పారు కదా, ఇప్పుడు వడదెబ్బకు గురి కాకుండా ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్తారా?
తప్పకుండా అండి. ఎండ బాగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదండి, ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన పని ఉండి బయటకు వెళ్లాల్సి వస్తే మన వెంట గొడుగును తీసుకువెళ్లడం మంచిది. ఇంకా శరీరాన్ని ఎండబారి నుండి తప్పించుకోవడానికి లేత రంగు దుస్తులు కానీ నిండైన దుస్తులు, కాటన్ దుస్తులు ధరించాలి. నీరు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. వీటితో పాటు రోజుకు 2 పూట్ల మజ్జిగను తీసుకోవడం ఇంకా మంచిది. అదే కాకుండా మన ఆహారంలో శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచే పండ్లను, కూరగాయలను తీసుకుంటే మరీ మంచిది.
సరే అండి, మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు మరియు మాకోసం ఇంకా ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.
విన్నారు కదండి, వేసవిలో వడదెబ్బ నుండి ఎలా రక్షించుకోవాలి అని చెప్పిన ఇందు గారి సలహాల్ని. అదండి విషయం, ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లడం, కాటన్ దుస్తులు అవి కూడా నిండుగా వేసుకోండి, పళ్ళ రసాలు, మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకోండి, చిరుధాన్యాలతో చేసిన అంబలి, జావా ఆహారంలో చేర్చుకోండి, మరీ మంచిది. ఈ విధంగా ఇవన్నీ పాటించి వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తిరిగి మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మరొక ఆరోగ్య సలహాతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, బెల్లంలో సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఏ, రుచికి వెగుటుగా ఉంటుంది. బి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, రుచికి వెగటుగా ఉంటుంది. గత వారం రెండవ ప్రశ్న, బెల్లం తయారీలో దాని నాణ్యత కోసం హైడ్రోజన్ ఎంత వాడాలి? ఏ, ఎక్కువగా. బి, తక్కువగా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, తక్కువగా. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎన్వి చలపతిరావు, దిల్షుక్ నగర్, కనపర్తి వివేక్ కుమార్, కరీంనగర్, వి నాగేశ్వరరావు, నర్సాపురం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎన్ అపర్ణ, బంజారా హిల్స్. వీరందరికీ మా చేనుకబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ, మార్చి 15, బి, మార్చి 25. ప్రశ్న మరొకసారి, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ, మార్చి 15, బి, మార్చి 25. ఈ వారం రెండవ ప్రశ్న, వినియోగదారులు తమ ఫిర్యాదును ఎక్కడ నమోదు చేయాలి? ఏ, జిల్లా ఫోరం, బి, తహసీల్దారు కార్యాలయం. ప్రశ్న మరొకసారి, వినియోగదారులు తమ ఫిర్యాదును ఎక్కడ నమోదు చేయాలి? ఏ, జిల్లా ఫోరం, బి, తహసీల్దారు కార్యాలయం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.